అస్తేయం దొంగతనం చెయ్యకుండా ఉండడం. మహా టిక్ బస్సు ఎక్కా మొన్న మధ్యన భద్రాచలం బస్సు, ఓ 5 రూపాయలు కింద ఉంది. ఆ సీటు దగ్గర కూర్చున్నాడు వాడు, అటు చూశాడు ఇటు చూశాడు, చూస్తున్నాడు, కారు వెళ్ళిగా దాని మీద వేశాడు, టిక్ అన్నాడు, మొత్తం మీద లాగేశాడు. ఇది మానవుడికి పరద్రవ్యం అంటే ఎందుకో తెలియని ఆశట. తన ద్రవ్యం అంటే బంగా, ఇంట్లో కాఫీ పొడి ఉంటుంది, అన్నీ ఉంటాయి. ఏమంటే కొంచెం కాఫీ పొడి ఇవ్వరండి అని ఒకళ్ళింట్లో, పంచదార ఉంటే ఇవ్వరండి అని మరొకరింట్లో, ఈ రెండూ పట్టుకెళ్ళిన తర్వాత కాసిన పాలు ఉంటే ఎవరండి మూడోదిన గ్యాస్ అయిపోయిందండి, మీ గ్యాస్ మీద ఈ మూడు కలుపుని కాఫీ పట్టుకుపోతామండి అదట. ఇది చూసిన ఒక ఆయన వెళ్ళమండి, ఎందుకు వచ్చిందో ఒక కాఫీ అడిగితే ఇచ్చేసేవాడు కదా అన్నట్టే, ఎందుకు ఇది సుఖమైంది. అంచేత పరద్రవ్యము మీద వ్యామోహం ఆటోమేటిక్గా ప్రతి జీవికి అంతో ఎంతో ఉంటుందట. అయితే భక్తులకు తొలగుతుంది మార్గంలోకి వెడితే, లేకపోతే తొలగదు. కాబట్టి మానసిక ప్రశాంతతకు ఈ పరద్రవ్య అపహరణ చెయ్యకుండా ఉండుట. యావదర్థ పరిగ్రహ, జీవిత నిర్వహణమునకు తగినటువంటి ధన సంపాదన. ధన సంపాదన మానకూడదని చెప్తున్నాడు ఇక్కడ, చూసారా? దానమును స్వీకరించడం, డబ్బు పోగు చేయడం చెయ్యాలి ప్రతిజీవి. ఎంతవరకు తన జీవితం బాగుండేటట్టు మాత్రం చూసుకోవాలి. బాగుండడానికి తగిన ధనాన్ని పోగు చేయని వాడు, సంపాదించని వాడు మనశ్శాంతి లేకుండా పోతాడు. ఉత్తర రోజుల్లో ఉత్తుత్తు కబుర్లు చెప్పి పై పై మెరవెచ్చు మాటలు మాట్లాడి తర్వాత ఏమో అయ్యో నేను ఆ వయస్సులో ఉండగా రూపాయి సంపాదించలేదండి, ఇప్పుడు ఏం చేయనండి అంటే బెంగలేదు. కాబట్టి జీవిత నిర్వహణకు తగిన ఆర్జన చెయ్యాలి. తర్వాత తపస్సు. తపస్సు అనగా హృదయమును కోరికల మీదకి వెళ్లకుండా నియంత్రణ చేయడమే తపస్సు. బాహ్యాభ్యంతర పవిత్రత. బాహ్యాభ్యంతర పవిత్రత అంటే ఏంటంటే చూడడానికి పైకి పవిత్రంగా స్నానం చేశాం, విభూతి పెట్టేశాం, మంచి పట్టు వస్త్రం కట్టేశాం, పవిత్రంగా ఉన్నాడని అనుకుంటాం, చూసేవాడు మోసపోవచ్చు కాక. హృదయంలో అన్ని లక్షణాలు దిక్కుమాల లక్షణాలే. ఆ వచ్చినటువంటి వాడి జేబులు 100 రూపాయలు ఉంది, దిక్కుమాల వాడు 10 రూపాయలు ఇవ్వలేదని తిట్టుకుంటూ కూర్చుంటే పట్టుబట్టు కట్టుకుంటే ఉపయోగం ఉంది. కాబట్టి మనస్సు పవిత్రంగా ఉండాలి, శరీరం పవిత్రంగా ఉండాలి. ఈ రెండూ పవిత్రంగా ఉంటే దానికి బాహ్యాభ్యంతర పవిత్రత. వేదాధ్యయనం, వినడం, భగవంతుని అర్చించటం, వ్యర్థ సంభాషణ పరిత్యజించటం, ఆసనం మీద స్థిరంగా కూర్చోవడం, మనస్సు ద్వారా ఇంద్రియాన్ని విషయాల నుంచి మరల్చడం, మనస్సు మొదలైనటువంటి వాటిని లగ్నం చేసి కథలు వినడం. కథలు వినేటప్పుడు మనస్సు లగ్నం చేయాలట. శరీరం ఎక్కడ ఉంటుంది, ఇంటికి మనస్సు వెళ్ళిపోతుంది. అరే పాలు స్టవ్ మీద పెట్టి వచ్చినట్టున్నాను, మర్చిపోయానేమో, గ్యాస్ 280 రూపాయలు బెంగ ఫ్యాన్ కట్టానా లేదా, అయ్యయ్యో ఇంక ఈ పురాణం వింటది, ఆ పూటంతా ఫ్యాన్ కట్టానో లేదో దానికి తగినట్టుగా దిక్కుమాలేదు, కరెంట్ రేటు పెరిగి చచ్చిపోతున్నాం, అదో బెంగ. అంటే ఇన్ని బాధలన్నీ ఒకేసారి వస్తాయి. కాబట్టి అలా మనస్సు పోకుండా మనస్సును ఒక చోట నిలబడం. అధోక్షతుడైన శ్రీహరి యొక్క లీలనట శ్రవణం, కీర్తనం, విష్ణోహో స్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యమాత్మ నివేదనం. ఆయన కథలు వినాలి, ఆయన నామాన్ని కీర్తించాలి, స్మరణ చెయ్యాలి, ఆయన పాదసేవ చెయ్యాలి. పాదసేవ అంటే డైరెక్ట్ ఏం దొరకదు కదా, పటానికి చెయ్యాలి, భక్తులకి చెయ్యాలి, అర్చనం పూజ చెయ్యాలి, వందనం నమస్కారం చెయ్యాలి, దాస్యం సేవ చెయ్యాలి, సఖ్యం స్నేహం, భగవంతునితో స్నేహం, భగవద్భక్తులతో స్నేహం, ఆత్మనివేదనం చిట్ట చివరి మనస్సుని అర్పించాలి. వీటి ద్వారా ఎవడైతే ప్రశాంతతను కోరుకుంటాడో వాడికి ప్రశాంతత వస్తుంది. వాడికి జప ప్రాణ, ప్రాణములు జయించిన వాడిని పేరట. అలాంటి వాడి ప్రాణాన్ని జయించగలడట. అసలు ప్రాణం మీద వాడికి ఏం బెంగ ఉండదు, యముడు వాడి దగ్గరికి వెళ్ళలేడు, వాడికి పునర్జన్మ ఉండదు. తర్వాత అలసత్వ విదూరక, సోమరితనం తగ్గించాలి. ఎంతసేపు నిద్ర అయినా ఈ నిద్రే నిద్ర దొరికితే చాలు, పొద్దున సాయంత్రం దాకా అలా లేకుండా అలసత్వం జయించాలి. పూజ కూర్చున్నప్పుడు ప్రశాంత మనస్సు కోరుకునేవాడు మొదట శుచౌ దేశే పవిత్ర ప్రదేశంలో కూర్చోవాలి. పవిత్ర ప్రదేశం ఎందుకన్నామంటే డిస్టర్బెన్స్ ఉండకూడదు, అక్కడ కూర్చుంటే మనస్సు లగ్నం అవ్వాలి. అంతేగాని ఎక్కడ పడితే అక్కడ కూర్చున్నాం కదా జపం అని చెప్పి ఇక్కడ కూర్చుని జపం చేస్తే ఏమొస్తుంది, ఉపయోగం కుదరదు. కాబట్టి ముందు పవిత్ర ప్రదేశం, అక్కడ మంచి ఆసనం వేసుకుని కాసేపైనా కాలు కదల్చకుండా కూర్చోవాలి, సుఖాసనంతో కూర్చోవాలి. దానికి ఆసన సిద్ధి అని పేరు. ఆ తర్వాత శరీరము తిన్నగా ఉంచాలి. జపం చేసే కాసేపు ఇలా వంగిపోయి ఉంటే ఉపయోగం లేదు, నిటారుగా ఉండాలి, స్థిరంగా కూర్చోవాలి. దాని మీద కూర్చుని కూర్చోవడం అనే అభ్యాసం చెయ్యాలి. కదలకుండా కాసేపు కూర్చోగలిగే అభ్యాసం చేయాలి, ఎక్కువసేపు అక్కడ తన ఓపికని బట్టి. ఆ తర్వాత ప్రాణస్య శోధయేన్మార్గం పూర్వకుంభకరేచకై ప్రతికూలే నవాచిత్తం యథాస్థిరమచంచలం. మొదట పూరకము, కుంభకము, రేచకము అనే వాటి ద్వారా ఈ ప్రాణాయామం అంటారు. ఇది మాత్రం గురువు దగ్గర తెలుసుకోవలసిందే, అభ్యాసం ద్వారా, ఇప్పుడు ప్రస్తుతం వినడమే. దీని ద్వారా ప్రాణాయామం చేయడం ద్వారా నాడీ మొదలైన వాటిని శోధించాలి. దీనివల్ల హృదయం స్థిరమవుతుంది. అగ్నిని బాగా వ్రేల్చి అందులో ఆ బంగారం వేస్తే ఆ బంగారంలో ఉండే దోషం పోయినట్టే ప్రాణాయామం ద్వారా శరీరపు దోషాలు పోతాయి. ప్రాణాయామం వల్లట ప్రాణాయామై దహే దోషాన్ ధారణాభిశ్చకిల్పిషాన్ ప్రత్యాహారేణ సంసర్గాన్ ధ్యానేనానీశ్వరాన్ గుణాన్. ప్రాణాయామం ద్వారా వాతశ్లేష్మాది దోషాలు పోతాయి, ధారణ ద్వారా పాపాలు పోతాయి, ప్రత్యాహారం వల్ల ఈ విషయ వాసనల వల్ల పుట్టే దోషాలు పోతాయి. ధ్యానం ఏమీ చేతకపోయినా ధ్యానం చేయవచ్చు కదా, ఆ ధ్యానం ద్వారా రాగద్వేషాదులు పోతాయి. ఈ విధంగా మనస్సు చక్కగా నిర్మలమై సమాహితమై అవుతుంది. అప్పుడు మనకు విష్ణుమూర్తి యొక్క దర్శనం హృదయంలో అవుతుంది. ఆ విష్ణువుని ఈ శ్లోకాలతో ధ్యానం చేయాలి. ఏ శ్లోకాలతో ధ్యానం చేయాలో రేపు చెప్పుకుందాం. అంతవరకు స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయేన. అత్యద్భుతమైన సాంఖ్యయోగాన్ని కపిల మహర్షి తల్లి దేవహూతికి వివరిస్తూ అందులో ప్రాణాయామం యొక్క గొప్పతనాన్ని చెప్పి ప్రాణాయామం ద్వారా వాతశ్లేష్మాది దోషాలు పోతాయని, ధారణ వల్ల పాపాలు, ప్రత్యాహారం వల్ల ఈ విషయ వాసనల వల్ల పుట్టే దోషాలు, ధ్యానం వల్ల అనురాగము, ద్వేషము మొదలైన దోషాలు దగ్ధములవుతాయని చెప్పాడు. మనస్సు చక్కగా నిర్మలమై యోగం ద్వారా సమాహితమైనప్పుడు తన ముక్కు చివర దృష్టి పెట్టి ఇలా రెండు కళ్ళు యొక్క చూపు ఈ నాసాగ్రం మీద పెట్టాలి. అలా నాసాగ్రం మీద దృష్టి ఉంచి ఆ భగవంతుణ్ణి ధ్యానం చెయ్యాలి. ఆ భగవద్ధ్యానం ఎలా చెయ్యాలి అనేది కపిలుడు తల్లికి వివరించాడు. ప్రసన్న వదనాం భోజం పద్మగర్భారుణే క్షణం నీలోత్పల దళశ్యామం శంఖచక్రగదాధరం లసత్పంకజకింజల్కపీతకౌశేయవాససం శ్రీవత్సవక్షసం భరాజత్కౌస్తుభాముక్తకంధరం మత్తద్విరేపకలయా పరీతం వనమాలయ పరార్థ్యహారవలయ కిరీటాంగదనూపురం కాంచీగుణోల్లసత్రోణిం హృదయాంభోజనిష్ఠురం దర్శనీయతమం శాంతం మనో నయనవర్ధనం ఆపీవ్యదర్శనం శిష్యత్సర్వలోక నమస్కృతం సంతం వయసి కైశోరే భృత్యానుగ్రహకాతరం కీర్తంజతీర్థయ యశసం పుణ్యశ్లోక యశస్కరం ధ్యాయే దేవం సమగ్రాంగం యావన్నచ్యవతే మనః. ఓ భగవంతుడా,
నీవు ప్రసన్నమైన ముఖపద్మం కలిగిన వాడు, నీ ముఖం తామర పువ్వు, అది కూడా ప్రసన్నంగా ఉంటుంది. ఎప్పుడు ఏ పరిస్థితుల్లో ముఠముఠలతో చిరాకుతో విసుగుతో ఉండదు. అదేం యోగము, మానవులలో చాలామందికి ముఖం ఎప్పుడు చూసినా చిరాకుగానే ఉంటుంది. ఆ ప్రసన్నత ఉండదు, ఆనందం ఉండదు, హాస్యం ఉండదు, బిగుసుకుపోయి ఉంటుంది. కానీ నీవు ఎటువంటి వాడవు కావసమా, చాలా ఆహ్లాదకరమైన ముఖం, ముఖం చూస్తే చాలా ఆనందం కలగాలి, అటువంటి ముఖం నీవు. నీ కళ్ళు పద్మ కోశం ఉంటుంది కదా, అది ఎంత ఎర్రగా ఉంటుందో అటువంటి నేత్రములు కలిగిన వాడు. ఇక ఒంటి రంగు నల్ల కలువ పువ్వు రేకులు ఎలా ఉంటాయో అలాంటి శ్యామల వర్ణం కలిగిన వాడు. చేతుల్లో శంఖము, చక్రము, గద, పద్మము ధరిస్తావు. ఇంకా కట్టుకున్న వస్త్రం తామరపు మధ్యలో కర్ణిక దుద్దు ఉంటుంది, అది పసుపచ్చ రంగులో ఉంటుంది. ఆ తామర పువ్వు మధ్యలో ఉండే దుద్దు ఏ పసుపు రంగులో ఉంటుందో అటువంటి పసుపు రంగులో ఉండే పట్టు వస్త్రాన్ని ధరిస్తావు. వక్షస్థలం మీద ఆయనకు ఒక మచ్చ ఉన్నది, పుట్టుమచ్చ, ఆ లాంఛనం, అది శ్రీవత్సం అని పేరు కలిగినది, దానిని ధరిస్తావు. మెడలో ఒక మణి ఉన్నది, శ్రీవత్సవక్షస్థుడైన ఆయనకి ఈ కౌస్తుభమణి అనే మణి మరింత సౌందర్యాన్ని ఇస్తున్నది. ఇది పుట్టుమచ్చ, ఇది కౌస్తుభమణి, కంఠంలో ఉన్నది. ఇంకా మెడలో దండ వేసుకుంటాడు ఆయన, ఆయన వేసుకున్న దండ ఎటువంటిది, వనమాల. ఆ పూలమాలలో పువ్వులున్నాయి, తులసిదళాలున్నాయి, సువాసన ఇచ్చే అనేక రకాలైనటువంటి పుష్పాలు. ఆ పువ్వులలో ఉండే తేనెని తాగడానికి మధురమైన ధ్వనులు, చంకారములు చేస్తూ తుమ్మెదలు అటు ఇటు తిరుగుతూ ఉంటాయి. అటువంటి పువ్వులతో, మకరందంతో, సువాసనతో కూడిన వనమాల నీ మెడలో ధరిస్తావు. ఇంకా హారములు వేసుకున్నావు, ఆ హారములకు విలువ ఎవడూ కట్టలేడు. ఇదేమైనా భూలోకంలో ఉండే సామాన్యమైన మడులతో తయారు చేయబడిన, కాంచనంతో తయారు చేయబడిన హారం కాదు. అందువల్ల దానికి ఎంత అని ఎవడూ విలువ కట్టలేడు. అలా అమూల్యమైన హారాలు, చేతులకు కంకణాలు, శిరస్సుల మీద కిరీటములు, ఈ భుజములకు కేయూరములు, భుజకీర్తులు ధరించే ఉన్నావు. కాళ్ళకి నూపురములు, పూర్వం మగవాళ్ళు కూడా కాళ్ళకి గజ్జెలు వేసుకునేవారు. అప్పుడు అందరూ కూడా పొడువైన జుట్టుతో, కిరీటాలతో, కుండలాలు, ఇవన్నీ కొన్ని లక్షణాలు అందరికీ ఉండేవి. చేతులు కంకణాలు ఉండేవి. రాను 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 బంగారం తరిగిపోయి గిరి తీసుకోవాల్సి వచ్చింది. స్వామికి బంగారానికి కొదమేమిటి? అందువల్ల భుజకీర్తులు, నూపురములు అన్నీ ఉన్నాయి నీకు. ఆ ఆభరణాలతో తలతల మెరిసిపోతున్నది నీ శరీరం. నడుముకి వడ్డాణం, ఆ వడ్డాణాలకు మువ్వలు ఉన్నాయి. ఆ వడ్డాణం యొక్క మువ్వలు గడగడలాడుతూ ఉంటే ఆ ధ్వని వినాలనిపిస్తుందిట. ఎంత బాగుంటుందో ఆ ధ్వని. మంచి కంఠస్వరం కలిగిన వాడు పాడితే ఎంత బాగుంటుందో, ఆయన మొలకి ఉండే ఆ వడ్డాణపు గంటలు గల్లు గల్లుమన్నప్పుడు ఆ చిరుమువ్వల సవ్వడి అంత ఆనందంగా ఉంటుందిట. మధుర కంఠస్వరంతో నారదుడు పాడినట్టు ఉంటుంది ఆ స్వరం. ఇక ఆ నడుము ఉన్నది, సన్నగా ఉందా లేదా అనిపిస్తూ సుకుమారంగా ఉంటుంది. ఇంకా ఆసనం ఏమిటి ఆయనకి? మామూలుగా అయితే ఆదిశేషుడు ఆ పానుపాయనకి, కానీ ఆ స్వామి ఆదిశేషుడు మాత్రమే వాహనంగా ఆసనంగా ఉండట. భక్తుల యొక్క హృదయ పద్మాలు ఉన్నాయట, మన మనస్సులనే తామర పువ్వులు ఉన్నాయే, ఈ తామర పువ్వుల మధ్యలో ఉంటట. ఎంత మెత్తగా ఉంటాయో ఈ తామర పువ్వులు. ఆ భక్తుల హృదయ పద్మమే ఆసనంగా కలవాడివి నువ్వు అంటున్నాడు. పరమసుందరుడవు, శాంతుడవు, మనస్సుకి నేత్రానికి ఆనందం కలగజేస్తాడు. రూపం వల్ల మనస్సుకి, కంటికి ఆనందం కలుగుతుంది. మాటల వల్ల, చేష్టల వల్ల మానసిక ఆనందాన్ని కలగజేస్తాడు. భగవంతుడు సుందరుడు, శాంతుడు, మానసుకు ఆహ్లాదం కలిగజేసే మాటలు కలిగిన వాడు. అందువల్ల ఆయన చూసినా, ఆయన మాట విన్నా ఆనందమే. ఎప్పుడు చూసినా యౌవనంలోనే ఉంటాడట, ఆయన వార్ధక్యం లేదు. ఇక సేవకులంటే భక్తి ఆయనకి ప్రేమ, సేవకులకు సేవ చేస్తాడు. మంచి యశస్సు, కీర్తి కలిగిన వాడు. బలిచక్రవర్తి లాంటి దాతలు ఉంటారు కొంతమంది, దానము చేసిన వాడికి విపరీతమైన ఐశ్వర్యం ఇచ్చి వాడు గుమ్మం దగ్గర కాపలాగేస్తాడట ఆయన. అంతటి మహత్తరమైన శక్తి. అయితే విశ్వాసం లేని కారణం చేత మనం బాబాయ్ ఉన్న డబ్బంతా దానం చేసేసుకుంటే మనం ఏమైపోతామని భయపడతాం. ఆ భయం లేని బలిచక్రవర్తి లాంటి వాళ్ళు దానం చేశారు, వారి యొక్క ఐశ్వర్యం, కీర్తి వృద్ధి చేశాడు స్వామి. అటువంటి వాడివి. ఇంకా అవయవాలు, ఈ చరాచర జగత్తులో ఉండే ప్రతి వస్తువు ఆయనకు అవయవమే. ఆకాశం శిరస్సుగా, భూమి పాదంగా, వర్షమే వీర్యముగా, చరాచరమైన వృక్షజాలములన్నీ రోమములుగా, సూర్యచంద్రులు నేత్రాలుగా, సుతల వితలాదులు నాభిగా, వృద్ధి చెందుతున్న పరమ పవిత్రమైన అవయవములు కలిగిన ఓ శ్రీమన్నారాయణ, నీవు నా మనస్సులో ఎల్లప్పుడూ ఉండు అని భక్తి శ్రద్ధలు కలిగిన యోగి ఈ కంటి చూపు ముక్కు మీదకిలా చేర్చాలి. ఎట్టి పరిస్థితుల్లో ఈ ముక్కు చివరే చూస్తూ ఈ ధ్యానం చేయాలి. అలా కేంద్రీకరిస్తే కొంతకాలానికి నాసాగ్రము చివర అత్యంతమైన చిన్న జ్యోతి దర్శనం అవుతుంది. ఆ జ్యోతిర్దర్శనం ద్వారా పరమ పవిత్రమైన ఆహ్లాదకరమైన మనస్సు తయారవుతుంది. మనస్సు బాగుండాలిగా ముందు. ఈ మనస్సు ఎప్పుడైతే గొప్పదవుతుందో క్రమేపీ పిలిస్తే భగవంతుడు పలుకుతాడు. అయితే మన మనస్సు చెదరనంత వరకు ఈ ధ్యానం చెయ్యాలి. చెదురుతూ ఉంటుంది మనకి అప్పుడప్పుడు, అప్పుడప్పుడు వాడు తరచుగా చెదురుతుంది. ఆ చెదరడం పోవాలి, పోయేంత వరకు ధ్యానం చెయ్యాలి. భగవంతుని యొక్క లీలలు ఉన్నాయే, ఎప్పుడూ దర్శనం చెయ్యాలి. అందువల్ల తమ తమ ఇష్టాన్ని బట్టేట నిలబడి ఉన్నప్పుడు, నడుస్తున్నప్పుడు, కూర్చున్నప్పుడు, పరుకున్నప్పుడు, అంతర్యామి రూపంతో ఉన్నటువంటి ఆ పరమాత్మని యొక్క స్వరూపాన్ని, పరమ శుద్ధమైన, ఏమీ దోషము లేని అత్యంత పవిత్రమైన ఆయన రూపాన్ని మనస్సులో ధ్యానం చేయాలి. ఎన్నో లీలలు చేశాడు భగవంతుడు, ఎన్నెన్నో చేష్టలు చేశాడు, మరెన్నెన్నో ఆకారాలు ధరించాడు, అనేక అవతారాలు ఎత్తాడు. వీటన్నిటినీ తరచుగా వీలున్నంత వరకు మన హృదయంలో తలుచుకోవాలి. కృష్ణుడు, రాముడు, ఇంకా రకరకాలైన అవతారాలు, ఇవన్నీ హృదయంలో నిలబెట్టుకోవాలి. అలా నిరంతరం మనస్సులోకి ఆ రూపాలను ఆహ్వానించడానికి ధ్యానము అని పేరు. ఆ భగవంతుడి యొక్క రూపాలు హృదయంలో పెట్టుకుని వాటిని చూసుకుని మురిసిపోవడమే ధ్యానం అంటే. అలా ధ్యానం చెయ్యాలి. తస్మిన్ లబ్ధపదం చిత్తం సర్వావయవ సంస్థితం విలక్ష్యైకత్ర సంయుజ్యాత్ అంగే భగవతో మునిః. ఆ భగవంతుడి యొక్క విగ్రహం, విగ్రహం అంటే రూపం అని అర్థం. ఆయన రూపం ఉన్నదే కేవలం మనస్సులోనే కాదు, శరీరములో ప్రతి అవయవంలోనూ భగవంతుని యొక్క రూపాన్ని నిలబెట్టుకోవాలి. లీలలు వింటూ చెవులనే దాంట్లో ఆయన రూపం పెట్టుకుంటున్నాం, కళ్ళతోటి ఆయన రూపాన్ని చూస్తున్నాం, ముక్కులతో గాలి పీల్చుకుంటున్నప్పుడట నారదాది భక్తులు ఆ విష్ణువు తమ దగ్గరే ఉన్నట్టు, ఆయన మెడలో ఉండే వనమాలలోని సువాసన పీలుస్తున్నట్టు భావన చేస్తారట. వాళ్ళకి అలా ఉంటాడు ఆ స్వామి. ఆ స్థాయికి ఎవరైనా వెళ్ళవచ్చు ఏకాగ్ర చిత్తం ద్వారా. ఈ విధంగా ప్రతి అవయవములోనూ ఆ భగవంతుణ్ణి నిలబెట్టి మనస్సుని పూర్తిగా లగ్నం చేసి భావించి చిట్ట చివరికి ఆయనలో చేరిపోతాడు భక్తుడైన యోగి. ఒక్కొక్క అవయవంలో ఒక్కొక్క విశేష రూపాన్ని నిలబెట్టుకోమన్నారు. ఎలాగా అంటే చాలా అత్యద్భుతంగా చెప్పాడు కపిలుడు తన తల్లికి. విమలము బై పరిశుద్ధమై తగు మనో విజ్ఞాన తత్వ ప్రబోధమతి నిల్పి తదీయమూర్తి విభవధ్యానము కావిల్చి చిత్తము సర్వాంగ విమర్శన క్రియలకు దార్కొల్పి ప్రత్యంగమున్ సుమహాధ్యానము చేయగా వలయు పో శుద్ధాంతరంగం పునన్ సంచింతయేత్ భగవత చరణారవిందం వజ్రాంకుశధ్వజ సరోరుహ లాంఛనాఢ్యం ఉత్తుంగ రక్త విలసన్నఖ చక్రవాల జ్యోత్స్నాభిరాగ తమ హృద్రదయాంధకారం. ముందుగా పరిశుద్ధము విమలము మనస్సులో విజ్ఞానాన్ని తత్వాన్ని ప్రబోధాన్ని పెంచేటటువంటి ఆ భగవంతుని యొక్క రూపాన్ని ఎలా ధ్యానం చేయాలంటే ధ్వజం వజ్రం అంకుశం పద్మం అనే నాలుగు చిహ్నములతో ఉంటాయట విష్ణువు కాళ్ళు. అంటే మొట్టమొదటి ఏమి ధ్యానం చేయాలి మనం? పాదములను ధ్యానం చేయాలి. శ్రీ మహావిష్ణువు యొక్క పాదములతో మొట్టమొదట మన ధ్యానం ప్రారంభించాలి. మన కళ్ళు మూసినా తెరిచినా ఆయన పాదాలు కనపడాలి. ఆ పాదాల్లో ఏం కనపడాలి మనకి? శ్రీ మహావిష్ణువు యొక్క పాదములు నా కంటికి కనపడుగా. కానీ కళ్ళు మూసుకుంటే తలుచుకుంటే పెద్ద కష్టమేం కాదు. ఆ పాదాలకు అడుగున చిహ్నములు ఉంటాయి. ఏమిటి? ధ్వజం వజ్రం అంకుశం తామరపువ్వు. ఈ నాలుగు చిహ్నాలు ఆ శ్రీహరి యొక్క పాదాల్లో ఉంటాయి. ఇటువంటి గుర్తులు కలిగిన హరి యొక్క పాదములను ధ్యానం చెయ్యాలి. ఆ పాదాలకట్ట గోళ్ళు ఉంటాయి కదా ప్రతి వాళ్ళకి, కాలివేళ్ళకి గోళ్ళు. ఆ గోళ్ళు ఎటువంటివి అంటే రక్తవర్ణ విలసితాలు ఎర్రగా ఉంటాయి. ఆ గోళ్ళు మన కంటి ముందు ప్రత్యక్షమైతే ఆ గోటి నుంచి వచ్చే చంద్రమండల కాంతి ఉన్నదే ఆ వెన్నెల, అది మన హృదయంలో ఉండి అంధకారాన్ని చీకటిని పటాపంచలు చేస్తుంది. మనందరి హృదయాల్లో చీకటి ఉంది. ఆ చీకటి పోవాలి అంటే శ్రీ మహావిష్ణువు యొక్క ఈ పాదాలు పాదాల చివర ఉండే గోళ్ళు ధ్యానం చేయాలి. ఆ గోటి కాంతి ఒక చంద్రమండల కాంతి అన్నారు. ఆ కాంతి మన హృదయాల్లో ఉండి అంధకారాన్ని పటాపంచలు చేస్తుంది. ఆ తర్వాత ఎటువంటిదే పాదాలు, మామూలు పాదాలు ఏమిటవి ధ్యానం చేయటమంటే, యచ్చౌచ నిస్సృత సరిప్రవరోదకేన తీర్థేన మూర్ధ్యధికృతేన శివ శివోభూత్. ఆ భగవంతుని అరికాళ్లలో నుంచి లోకాల్లో ఉండే కుళ్ళంతా కడిగి ఎంతటి నీచుడినైన పరమ పవిత్రుణ్ణి చేసే ఉత్తుంగ తరంగమైన గంగానది పుట్టింది. నదులలో శ్రేష్టమైన గంగానదికి పుట్టిల్లు ఆయన పాదం. ఆ గంగ ఎటువంటిది? ఆ పవిత్ర జలాన్ని శిరస్సు మీద ధరించి శివుడు శివుడయ్యాడు, మంగళస్వరూపుడయ్యాడు. అటువంటి పరమ పవిత్రమైన గంగాదేవికి పుట్టుక స్థానమైన ఉద్భవ స్థానమైన ఆ పాదాలను హృదయంలో ధ్యానం చేస్తే మాలిన్యం ఉంటుందా? ఇంత కూడా మురికి ఉండదు ఏ హృదయంలోనూ. పూర్వం పర్వతాలకి రెక్కలున్నప్పుడు ఆ రెక్కలను వజ్రాయుధంతో ఇంద్రుడు ఛేదించాడు. ఆ రెక్కలు తెగిన పర్వతాలు నేల మీద ఎలా కూలిపోయాయో మన పాపములనే పర్వతాలు కూడా ఆ పాదాలు ధ్యానం చేస్తే నేల మీద కూలి పడిపోతాయి. అందువల్ల భక్తి కలిగిన యోగి ఈ మొట్టమొదట ఆ భగవంతుడి యొక్క పాదాలను ధ్యానం చెయ్యాలి. ఆ తర్వాత పాదముల తర్వాత ఏ అవయవాలు ధ్యానం చేయాలి? నెంబర్ వన్ పాదాలు అయిపోయాయి. తర్వాతవి జానుద్వయం
జల జలోచనయ జనన్య లక్ష్యాఖిలస్య సురవందితయా విధాతుః ఊర్ధ్వో నిధాయ కరపల్లవరోచిషాయ సంలాలితం హృది విభోరభవస్య కుర్యాత్. రెండవది జానువులు అంటే మోకాళ్ళు, ముందు పాదములు, రెండు మోకాళ్ళు. శ్రీహరి యొక్క మోకాళ్లను ధ్యానం చేయాలి. ఈ మోకాళ్ళు ఎటువంటివి? మన పుట్టుక అనేది ఒక భయం, ఈ భవభయాన్ని తొలగిస్తాయి. జన్మ లేని శ్రీహరి మన కోసం ఒక రూపం ధరించట, భక్తుల కోసం. అటువంటి ఆ జన్మరహితుడైన శ్రీహరి అవతరిస్తే ఆయనకి మోకాలుగా ఏర్పడినటువంటివి ఏమిటి అంటే, భూమండలానికి శోభని చేకూర్చే రసాతలమే మోకాలుగా మారింది. అటువంటి మహర్లోకం చాలా గొప్పది. ఆ పాదం జాను అంటే మోకాలంటే ఆ మోకాలను ధ్యానం చేయాలి. ఆ మోకాళ్ళు నిరంతరం లక్ష్మీదేవి ఆలవాలాలు. లక్ష్మి ఆ రోజు ఆ మోకాళ్ళు ఉత్తుతూ ఉంటుంది. బ్రహ్మకి తల్లి, నిఖిల జగత్తుని సృష్టించిన తల్లి, దేవతలంతా ఏ తల్లికి నమస్కరిస్తారో, తామర పువ్వులు వంటి కళ్ళు కలిగిన తల్లి ఎవరో, తామర పువ్వులోంచే పుట్టిన తల్లి ఎవరో, ఏ తల్లి అనుగ్రహం ఉంటే కటిక దరిద్రుడు కూడా మహైశ్వర్యవంతుడవుతాడో, అటువంటి లక్ష్మీదేవి తన తొడల మీద పెట్టుకుంటుందిట ఈ మోకాళ్ళని. పెట్టుకుని పవిత్రమైన ఆ మోకాళ్ళు ఒత్తుతూ ఉంటుందిట. అటువంటి ఆ తల్లి యొక్క దివ్యమైన జానువులను సేవించాలి. ముందు పాదాలు అయ్యాక ఈ మోకాళ్లను హృదయంలో నిలబెట్టుకుంటే చాలు, వాడంతటి వాడైనా సరే యోగ అయిపోతాడు. ఈ తర్వాత మూడవది ఏమిటి అంటే, ఆయన తొడలు ఊరువులను ధ్యానం చేయాలి. ఎటువంటివి ఆ తొడలు ఆ ఊరువులంటే,
గరుత్మంతుడి మూపు మీద ఉంటాయి ఆ తొడలు, బలమునకు ఆధారపడతారు. తర్వాత మడమల వరకు వేలాడే ఆయన పచ్చని వస్త్రం కూడా ఆ తొడలకు శోభ చేకూరుస్తుంది. అటువంటి ఆ పుణ్యాత్ముడి జానువులను తొడలను రెండింటినీ కలిపి ధ్యానం చేస్తే వాడు ఉత్తముడవుతాడు. మొట్టమొదట ఏం చెప్పాం, పాదాలు ధ్యానం చేయాలన్నాం, రెండు మోకాళ్ళన్నాం, మూడు తొడలన్నాం, నాలుగవది మొల నడుము. ఇదేమిటి అంటే, పట్టు వస్త్రాన్ని ధరించడానికి మూలమైన స్థానం. అసలు చరాచరమైన బ్రహ్మాండ భాండాలన్నిటికీ కూడా ఆధారభూతం. అటువంటి ఆయన యొక్క ఆ నడుముని ధ్యానం చేయాలి. నడుము తర్వాత ఆయన నాభి బొడ్డు ఉన్నది. ఈ బొడ్డు ఎంత గొప్పదంటే, బ్రహ్మ పుట్టిన తామర పువ్వు ఈ బొడ్డులోంచే పుట్టింది నాభి. నాభిహృదం భువన కోశ గుహోదరస్థం యత్రాత్మయో నిధిషణాఖిల లోక పద్మం యత్రాత్మయోని ధిషణ అఖిల లోక పద్మం వ్యోఢం హరిన్మణి వృషస్తనయోరముష్యధ్యాయే ద్వయం విశదహారమయోఖ గౌరం. ఆ భగవంతుడి యొక్క ఉదర పైభాగంలో ఉండే ఆ నాభి, ఆ బొడ్డు, అదొక సరోవరం అన్నారు. అదో పెద్ద చెరువు అట నాభి కూడా. చెరువులోంచి తామర పువ్వు పుట్టేట, ఈ నాభి అనే సరోవరంలోంచి ఒక తామర పువ్వు పుట్టింది. ఆ తామర పువ్వులోంచి ఆత్మభూహు అని పేరు కలిగిన, అంటే తనంత తానే పుట్టినవాడు అని అర్థం. బ్రహ్మాత్మభూహు స్వరజ్యేష్ఠ పరమేష్ఠీ పితామహ అని తనంత తాను పుట్టగలిగే శక్తి ఉన్న గొప్పవాళ్లలో భగవంతుడు బ్రహ్మదేవుడు కూడా ఒకడు. అటువంటి బ్రహ్మకి మూలమైన స్థానం అదటది. అటువంటి ఆ తామర పువ్వు పుట్టిన ప్రదేశం. ఆ తామరపు ఒక్కటి పుట్టడం వల్ల కదా బ్రహ్మ పుట్టాడు, బ్రహ్మ పుట్టడం వల్ల కదా ఇన్ని లోకాలు పుట్టాయి. కాబట్టి ఇన్ని లోకాలకి మూల కారణం ఏమిటి అంటే ఆ బొడ్డు. కాబట్టి సర్వశ్రేష్టమైనది ఆ బొడ్డు. అటువంటి ఆ నాభిని ధ్యానం చెయ్యాలి. నాభి పూర్తయ్యాక ఆయన యొక్క ఈ ఇరువైపులో ఉండేటటువంటి వక్షస్థల భాగాన్ని, ఒకవైపు ఏమో శ్రీవత్సం అనే పుట్టుమత్స ఉన్నది, మరోవైపు లక్ష్మీదేవి ఉన్నది, అటువంటి ఆ రెండు వక్షస్థల ప్రాంతాలని ధ్యానం చెయ్యాలి. ఒకవైపు మహాలక్ష్మి కూర్చుని చక్కగా, భక్తులారా ఈ వక్షస్థలం నా ఇల్లు, మెట్టినిల్లు, పుట్టినిల్లు తామరపు అయితే మెట్టినిల్లు ఇది, ఇక్కడికి మీరెవరైనా వస్తే చాలు మీ దారిద్ర్యాన్ని సంహరిస్తానంటూ ఉంటుంది. అటువంటి పరమ పవిత్రమైన వక్షస్థల ధ్యానం చెయ్యాలి. తర్వాత కంఠం అలంకరణార్థం ఇక్కడ ధరించాడు ఈ కంఠస్థానంలో కౌస్తుభమణి. ఆ కౌస్తుభమణిని కూడా ప్రకాశింపజేస్తోంది ఆయన కంఠస్థానం. అసలు ఆశ్చర్యం ఏమిటి తెలిసినండి, సాధారణంగా మణి ధరిస్తే కంఠానికి శోభ, మెడలో మణి ఉండడం వల్ల కంఠానికి శోభ ఉండాలి, కానీ ఇది కంఠం మీద ఉండడం వల్ల మణికి అందం వచ్చిందిట, అది గొప్పతనం. మంచి వస్త్రం ధరిస్తే కొంతమంది స్త్రీలకు అందం, కానీ గొప్ప స్త్రీలు సీతాదేవి కనుక వస్త్రం ధరిస్తే సీత వల్ల చీరకు అందం వచ్చింది అంటాడు రామాయణంలో. సీత యొక్క సౌందర్యం వల్ల ఆ జగన్మాత కదా ఆవిడ, ఆవిడ వల్ల చీరకే అందం వచ్చింది అని. నార చీరకు కూడా ఏం విలువ లేదు, అది ఎందుకు పనికిరాని ఒక సామాన్యమైన వస్త్రం ఆ సీతాదేవికి చేరడంతో విలువ వచ్చింది. కౌస్తుభముడి గొప్పదే, కానీ ఆ కౌస్తుభముడి విలువట విష్ణు కంఠస్థంలో చేరడం వల్ల విలువ పెరిగిపోయింది దానికి, అది గొప్పతనం. అటువంటి ఆ కంఠ ప్రదేశాన్ని భక్తి శ్రద్ధలతో శ్రీ మహావిష్ణువు యొక్క కంఠాన్ని ధ్యానం చేయాలి. ఎవడు శ్రీమన్నారాయణుని దివ్య కంఠస్థానాన్ని నిరంతరం భక్తి శ్రద్ధలతో ధ్యానం చేస్తాడో వాడికి మంచి కంఠస్వరం వస్తుంది, ఉపన్యాస ధోరణి వస్తుంది, వాడు పవిత్రుడవుతాడు, వాడు ఏం పలికితే అది స్వచ్ఛమవుతుంది, వాక్శక్తి వస్తుంది. నిరతంబు భజయించు సజ్జన మనోనేత్రాభిరామైక సుస్థిర దివ్య ప్రభ కల్గు కౌస్తుభ రుచి శ్రేష్టంబునయ్యొప్పు ఆ వరయోగీశ్వర వంద్యమానుడగు సర్వస్వామి లక్ష్మీసు కంధరమాత్మల్గదిల్చి తద్గుణగణ ధ్యానంబు చేయందగు. ఆ పరమేశ్వరుడు లక్ష్మీవల్లభుడు పరమ పవిత్రమైన నీలమైన మేఘఛాయ శరీరం కలిగినటువంటి వాని యొక్క ఈ కంఠస్థానం కంఠం దగ్గర పెట్టుకుని మనం నిలబెట్టి ఆ కంఠాన్ని మన కంఠధ్వనితో పొగిడితే, శ్రీ మహావిష్ణువు యొక్క కంఠాన్ని మన కంఠంలోంచి ధ్వని బయటికి తీసుకొచ్చి పొగిడితే, మనం మాట్లాడాలంటే ఈ కంఠమేగా కావాలి, ఈ కంఠధ్వనితో ఆయన కంఠాన్ని పొగిడితేట ఇక వాడికి అంతకంటే కావలసిన పైకి ఏమో ఆయన గుణగణాలను దేవుడు కంఠం ఇచ్చినందుకు ధ్వని చేయాలట. మూగవాడు కూడా లోపల ఆ భగవంతుని కంఠాన్ని ధ్యానం చేస్తే మూగతనం పోతుంది. అటువంటిది నిరంతరం భక్తి శ్రద్ధలతో వాక్కిస్తే ఆ భగవంతుడు ఆ వాక్కును ఆయనకే ఉపయోగించి ఆయన కంఠాన్ని గుణగణ ధ్యానం చేయకపోతే వాడి జీవితం వ్యర్థం. కంఠం అయ్యాక ఈ భుజకీర్తుల్ని, నాలుగు చేతులు ఉన్నాయి ఆయనకి, మందర పర్వతాన్ని ఎత్తి గరుత్మంతుడి మీద పెట్టాయి ఆ భుజముల బలం. ఆ భుజములు ఎంత గొప్పవంటే మందర పర్వతం మీద పెట్టి గిరగిరా తిప్పినా ఏం అవ్వదు. ఆయన యొక్క బాహువులు, ఆ భుజకీర్తులు ధ్యానం చెయ్యాలి. ఆ తర్వాత నాలుగు చేతుల్లో నాలుగు ఆయుధాలు ఉన్నాయి, ఒకటి చక్రాయుధం, రెండు శంఖం, మూడు కౌముదకి గద. అందులో మొట్టమొదట చక్రాన్ని ధ్యానం చేయాలి. సుదర్శనము అన్నారు, మంచి దర్శనం అట ఆ చక్రం అంటే. చక్రాయుధాన్ని ధ్యానం చేస్తే శత్రు భయం ఉండదు. తర్వాత హంసవలే తెల్లగా ఉంటుంది శంఖం, శంఖాన్ని గనక ధ్యానం చేస్తే అటువంటి వాడికి అతి భయంకరమైన కష్టాలు, దారిద్ర్య దుఃఖాలు తొలగుతాయి. ఆ తరువాత పుణ్యాత్ముడు మహానుభావుడు చేతిలో ధరించే కౌముదకి గద. భూ సంబంధమైన వ్యాజ్యములన్నీ పోతాయట. కౌముదకి అంటే అర్థం కు అంటే భూ, భూమికి ఆనందం కలగజేసే గదట. ఆ గద ఉండడం వల్ల భూదేవి ఆనందం చెందుతుందట ఆయన చేతిలో. భూమికి ఆనందం కలగజేయడం వల్ల ఆ గదకి కౌముదకి అని పేరు. ఆ గదని కనుక మనం ధ్యానం చేస్తే మన భూమిని ఎవడైనా ఆక్రమిస్తే ఆ మళ్ళీ తిరిగి వచ్చేస్తుంది మనకి. అలాగే కర్మయోగం కొద్దీ మనం ఒక్కొక్కసారి ఏదో స్థలం కొంటాం, ఈ స్థలం ఏదో వివాదంలో ఉంటుంది, నానా గందరగోళం, తీరా డబ్బు ఇచ్చేసాం, వెనక్కి రాదు ఈ భూమి. అటువంటప్పుడు ఈ కౌముదకి గత ధ్యానం చేస్తే మన భూమి మనకు స్వాధీనం అవుతుందన్నారు. అదిగో అలాంటి భూ సంబంధమైన వివాదాలు తొలగించి మన భూమిని మనకి తిరిగి అందజేసే అత్యద్భుతమైన ఆ కౌముదకి గత ధ్యానం చేయాలి. మరొక